గాయత్రి మంత్రం రిటైర్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బిఎస్సీఎల్ కంపెనీలో ఋషికేశ్ లో పనిచేసి సౌత్ ఫౌండ్ అవుతారా? కరెక్ట్ చెప్తున్నాను. బిఎస్సీఎల్ ఋషికేశ్ లో పనిచేసి ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటటువంటి అనేక ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఆయన విజిటింగ్ ప్రొఫెసర్ గా, అడ్వైజర్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సాఫ్ట్వేర్ యాంగిల్స్ లో పనిచేస్తున్నారు. యూత్ కి గాయత్రి మహావిజ్ఞానను అందజేయాలి, స్థిరత్వం లేనటువంటి ఈనాటి యువతకు ఋషుల మార్గదర్శనం ఎలా అందజేయాలి అనేటటువంటిది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో మొదటి భాగమే రేపు గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగేటటువంటి ప్రోగ్రాము బుధవారం నాడు. రాదర్శన వాళ్ళు అక్కడికి పొద్దున్న 10 గంటలకి బుధవారం నాడు రావచ్చు. ఇందాక సుబ్బారావు గారు కూడా చెప్పారు కదా, దాని గురించి ఆయన 5 నిమిషాలు చెప్తారు. దాని తర్వాత ఆలోక్ కొంచెం తన ఆ యూత్ యాంగిల్లో 5 నిమిషాలు. అంటే ఇదంతా ఎందుకంటే మీరు ఇళ్లకి వెళ్లిన తర్వాత కేవలము గాయత్రి మంత్రము, యజ్ఞము ఇది మాత్రమే కాదు, ఇది యువతకి కూడా చాలా పనిచేస్తుంది అని గురుదేవుడు చెప్పినటువంటి మాట. రాబోయేటటువంటి నూతన సత్యయుగానికి గాయత్రి మంత్రము, యజ్ఞము ఆధారాలు అవుతాయి అనేది ఎలా అవుతుందో తెలుసుకోవటానికి చెప్తున్నాను. ఇది కూడా గుర్తుంచుకోండి. జై గురుదేవ్. కాస్త జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి. అందులో ఆయన చెప్పింది ఏంటంటే గురువు గారి పేరు శ్రీరామ్ శర్మ మనకి ఇంపార్టెంట్ కాదు. ఇంకేంటే అది ఆయన తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు శ్రీరామ్. ఆయనకు ఇంకో XYZ ఏ పేరు పెట్టినా మీరు ఆ పేరే చెప్తారు మా గురువు గారని. కానీ మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆయనకి 4 విశేషణాలు ఉన్నాయి. నా అనుభవంతో 5 విశేషణం చెప్తాను నేను. మొదటి విశేషణం ఆయనకు ఉన్నది ఏంటి అంటే వేదమూర్తి. వేదమూర్తి అంటే పెర్సానిఫైడ్ నాలెడ్జ్. మరి నీ గురువు పెర్సానిఫైడ్ నాలెడ్జ్ అయితే నీకెంత జ్ఞానం వచ్చింది అన్న మొదటి ప్రశ్న నువ్వు వేసుకోవాలి. ఎదుటవాడు నిన్ను అడక్కపోయినా నిన్ను ఆ దృష్టితోనే చూస్తాడు. నేను కెమిస్ట్రీ చదువుతున్నాను అంటే మా టీచర్ కెమిస్ట్రీ లెక్చరర్, ఆయన పేరు రామకృష్ణ అంటే ఆయన నా గురువు అంటే కుదరదు. మీకేం రావాలి నా దగ్గర నుంచి? కెమిస్ట్రీ రావాలి. అర్థమవుతుంది కదా? అంచేత ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గురుదేవులు అందించినటువంటి విచిత్రత మనం ఎందుకో మర్చిపోయాం. మనం ఆధ్యాత్మిక జగత్తులోనే గురువు పేరు చెప్తాను తప్ప గురువు జ్ఞానం పట్టుకోం. ఆ గురువు శిష్యులం కనుక ఇంకో గురువు చెప్పింది విను. అసలు ఏ గురువు చెప్పింది నువ్వు వింటం లేదు అనేది నీకు అర్థం అవటం లేదు. ఎందుకంటే ఒక గురువు చెప్పింది వింటే అందరు గురువులు చెప్పింది ఒకటే. వేదమూర్తి అంటే అర్థమైంది కదా. ఇంకేత గురుదేవుల యొక్క ఆ నాలెడ్జ్ అన్నిటికంటే చాలా పెద్ద గొప్పది అంటే వేదాల యొక్క మూర్తిమంతమైనటువంటి జ్ఞానము. వేదాలంటే మనం ఏమనుకుంటున్నాం, ఎప్పుడు కూడా నాలుగు వేదాలు ఉన్నాయనుకుంటున్నాం. కానీ నాలుగు వేదాలు ఉంటే లాభం లేదు. లైట్ మీద పుస్తకం ఉంటే నీకు లైట్ రాదు. లైట్ మీద పుస్తకంలో చెప్పినటువంటి విధానంగా లైట్ని ఉపయోగించుకుంటే లైట్ వస్తుంది. అది మీరు ఈ తొమ్మిది రోజుల్లో నేర్చుకున్నారు. బీజ రూపంలో మీకు వెళ్ళిపోయింది అది. అంటే మీరందరూ కూడా కాబోయేటటువంటి వేదమూర్తులు. కానీ వేదమూర్తిత్వం మీలో రావాలి అంటే తపస్సు కావాలి. తపస్సు అంటే ఏంటి? కష్టాలను సహించగలగటం, ఇంద్రియాలను నిగ్రహించుకోగలగటం. చేస్తాం మనం ఇప్పుడు కూడా. నాతో చాలా మంది ఎంతో ఆర్తితో నిజంగా వాళ్ళ హృదయం యొక్క ఆవేదన వాళ్ళు చెప్పినప్పుడు నాకు కనిపిస్తూ ఉంటుంది. చేతులకి కాళ్ళకి సంకల్ని వేసి పనిచేయమంటారు. ఏడుస్తూ అడుగుతారు నన్ను. ఇవాళే కాదు, ఇవాళ అడిగారు. కానీ ప్రశ్న నాకు గత 25 ఏళ్లగా వింటున్నాను నేను. మాకు స్వాతంత్రం లేదు, మేము ఏమీ చేయలేము. కానీ మీరు వానప్రస్థ ఆశ్రమ వాసులుగా 5 రకాలుగా పనిచేయవచ్చు అని చెప్పారు కదా. మొట్టమొదటిది ఏంటి అంటే గోటి శాంతి కొన్ని గివ్ యువర్ లైఫ్ దేర్. వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ ఫస్ట్. రెండోది ఏంటి? శాంతి కొంచెంలో ట్రైనింగ్ తీసుకోండి. ఓ నెల, 2 నెలలో, 3 నెలలో మీ లోకల్ ఏరియాస్ లో చేయండి. ఆర్ వేర్ ఎవర్ దే టెల్ యూ. మూడోది, మీరున్న ఏరియాలోనే పూర్తిగా సమయం ఇచ్చేయండి. లేకపోతే మీరిచ్చేటటువంటి సమయాన్ని ఖచ్చితంగా మేము 2 గంటలు ఇస్తాము ప్రతిరోజు. ఇది తపస్సు. వీలుగా ఉంటే చేసేది తపస్సు అవ్వదు. తపస్సు అంటేనే అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డూ అని అర్థం చేసుకోండి. అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మీరు చేస్తే అది తపస్సు ఎలా అవుతుంది? అర్థమైందా? తపోనిష్ట అంటే అర్థం ఏంటో. దాని తర్వాత ఆయనకు ఇంకొక పేరుంది, ఆచార్య. ఆయన సంతకం చేస్తున్నప్పుడు కూడా ఆచార్య అని మధురలో పండితులందరూ కలిసి ఆయన భాగవతం గురించి చెప్తున్నప్పుడు ఆయన యొక్క ఆ చెప్పే విధానాన్ని చూసి ఆయనకు ఆచార్య అనేటటువంటి బిరుదు ఇచ్చారు. అది ఆయన పేరుతోనే కలుపుకు రాసుకుంటారు ఆయన. ఎందుకంటే బిరుదు కోసం రాసుకోడు ఆయన. ఆయన దమ్మేంటి అంటే నేను చెప్పిందంతా ఆచరించి చేశాను, ఏది కూడా ఆచరింపలేనిది, ఆచరించడానికి సాధ్యము కానిది నేను చెయ్యలేదు. కానీ దానికి మీకు కేవలము ముందు 2 లక్షణాలు ఉండాలి. వేదమూర్తి అయి ఉండాలి మీరు, తపోనిష్ట అయి ఉండాలి. ఇదంతా కాకుండా అతి గొప్పదైనటువంటి, ఇంకా నాకు తెలిసి ప్రపంచంలో ఈనాడు భౌతిక శరీరదారులు ఎవరికి లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషణం ఉంది ఆయనకి. ఎడ్జెక్టివ్ యుగద్రష్ట. ఆ యుగద్రష్ట యొక్క దాంతోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయన్నది గుర్తుంచుకోండి. ఇంగ్లీష్ లో దీన్ని సీర్ అంటాం, SEER. కానీ యాక్చువల్ గా అది సీర్ కాదు, సీయర్. చూసేవాడు, వన్ హూ సీస్. అంచేత భవిష్యత్తును దర్శించి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవాలి అని చెప్పేటటువంటి వాడు యుగద్రష్ట. ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, యుగద్రష్ట చెప్పిన దాన్ని మీరు చేంజ్ చేయలేరు. ఇంకంటే ఆయన చూసి చెప్తున్నాడు నువ్వు ఇలా వెళ్ళని, నువ్వు చూడకుండా లాజిక్ ఉపయోగించడానికి వీల్లేదు అక్కడ. అందుకే నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్ మయాచ్యుత. ఈ స్మృతి రావటం అనేది నీ ఎబిలిటీ కాదు, సత్ప్రసాదాత్మయాచ్యుత, నీ యొక్క అనుగ్రహంతో వస్తుంది. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇంతకీ మాకు గురుదేవుల అనుగ్రహం వచ్చిందా లేదా. నేను ఒకటే ప్రశ్న వేస్తాను వాళ్ళకి. నేను ఫస్ట్ బిఎస్సీ క్లాస్కి వెళ్ళాను, క్లాస్ లో స్టూడెంట్ కూర్చుని ఉన్నారు. ఏమండి మాకు ఫస్ట్ బిఎస్సీ క్లాస్ లో కూర్చుని అర్హత ఉందా లేదా అని ఎవడైనా స్టూడెంట్ నన్ను అడిగాడు అనుకోండి, ఏం చదువు చెప్పాను నేను? వచ్చారు కదా అంటే ఇంతకీ నీ గురువుగారు అనుగ్రహం ఉందా లేదా అని. తత్ప్రసాదాత్మయాచ్యుత ఉంది, కానీ నేంది గందరగోళం ఎక్కడుంది అంటే నష్టం మోహం ఉందే. ఇంకా ఆ మోహం వదలటం లేదు.
దానికి మనం ప్రయత్నం చేద్దాం. అది
పెద్ద పెద్ద వాళ్ళకి మోహాలు పోవు. అర్జునుడు లాంటి వాడే ఆ చివరి క్షణంలో చేతులెత్తేశాడు.
కానీ గురువు గారి యొక్క ఐదో విశేషణ నాకు తెలిసింది ఏంటి అంటే, ఆయన నిష్కళ అవతారము, దాన్ని నిష్కళంక అవతారము అని కూడా అంటాం. మొన్న క్లాస్ లో నేను చెప్పాను, నేను అవతారము తన కార్యక్షేత్ర పరిధి బట్టి అవతారానికి మార్పులేస్తాం మనం. మాక్సిమం మార్కులు పృథ్విగ్రహం మీద అవైలబుల్ ఎన్ని అంటే 24, రాముడిది 12, పరశురాముడిది 3, కృష్ణుడిది 16, బుద్ధుడిది 20, గురువు గారిది 24 ప్లస్ ఇన్ఫినిటీ. అది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పృథ్వీగ్రహాన్ని కూడా దాటి చూడగలిగేటటువంటి వ్యక్తిత్వం గురించి మీరు మహాభాగవతం చదివినప్పుడు, మహాభాగవత పురాణాన్ని ఈ దృష్టితో చదివినప్పుడు, శ్రీకృష్ణుడు కూడా ఆల్మోస్ట్ ఈ స్థితికి వచ్చాడు. కానీ ఈ స్థితికి రావటానికి శ్రీకృష్ణుడికి 5600 సంవత్సరాలు ఎంతో పట్టింది. ఏ స్థితికి రావటానికి? 24 ప్లస్ ఇన్ఫినిటీకి. 16 నుంచి 24 వచ్చి 24 నుంచి వెళ్ళటానికి ఆయనకి ఎంత టైం పట్టింది? 5000 సంవత్సరాలు పట్టింది. ఎవరి గురించి చెప్తున్నాను నేను? ఎవరైనా శ్రీకృష్ణుడే 16 కళల అవతారం నుంచి 24 నుంచి అనంతమైనటువంటి దానికి వెళ్ళటానికి. ఈ మాట నాకు చెప్పటానికి అధారిటీ శ్రీ అరబిందో. అరబిందుల వారి సింథసిస్ ఆఫ్ యోగా, డివైన్ లైఫ్ కనుక మీరు చదివితే, ఇప్పుడు నేను ఈ మాట చెప్పటానికి అధారిటీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అరవిందుల వారి దగ్గర నుంచి వచ్చింది, ఆయన పుస్తకాల నుంచి. ఇంకా గురుదేవుల పుస్తకాల నుంచే రావాలి అంటే ఆయనే చెప్పాడు, అరవిందుల యొక్క సుప్రానంటల్ డిసెంట్ తర్వాత కార్యక్రమాన్ని నేను చేశాను. చాలా స్పష్టంగా ఆయన సూక్ష్మీకరణ సాధన గురించి అఖండ జ్యోతిలో ఒక ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ పేరు నాకు తెలియదు, కానీ ఇయర్ నాకు గుర్తులేదు, కానీ సూక్ష్మీకరణ సాధన పుస్తకం నేను ట్రాన్స్లేట్ చేసి మీకు అందించాను. మీరు ఎంతమంది ఆ పుస్తకాన్ని చూశారు? అందులో వెనకాతలు, ఆ పుస్తకం వెనకాతలు చూడండి, చాలా స్పష్టంగా గురువు గారు శ్రీ అరవిందో ఎక్కడైతే సుప్రామెంటల్ డిసెంట్ వరకు తీసుకొచ్చి ఆపాడో ఆ తర్వాత సాధన నేను పంచవీరభద్ర సాధనగా చేశాను అని. కానీ పంచవీరభద్ర సాధన చేయగానే సూక్ష్మీకరణ చెందారు ఆయన. కానీ సూక్ష్మీకరణ చెందటంలో ఆయన సౌర కుటుంబం అంతా విస్తరించారు అన్నది గుర్తుంచుకోండి. అందుకే గురుదేవులు ఎప్పుడూ చాలాసార్లు చెప్తూ ఉంటారు, నా గురించి నా తర్వాత వాళ్ళు చెప్తారు అని. నా తర్వాత వాళ్ళు చెప్తారు అంటే ఇప్పుడు వాళ్ళు కాదు, సౌర కుటుంబం అంతా వెళ్ళగలిగేటటువంటి వ్యక్తులు ఎప్పుడు వస్తారో అప్పుడు గురువు గారు చెప్పింది ఏంటో అర్థమవుతుంది. కానీ ఈ మొత్తము కూడా బీజ రూపంలో భగవద్గీతలో ఉంది. ఇమం వివస్వతే యోగం, అర్థమైంది కదా? సోలార్ సిస్టమ్ గురించి నేను మొట్టమొదటి సూర్యుడికి చెప్పాను. అంటే ఈ మొత్తం సోలార్ సిస్టమ్ లో జరిగేటటువంటిదంతా ఎవరి వల్ల జరుగుతుంది? పూజ్య గురుదేవుల యొక్క చేతనత్వం వల్ల జరుగుతుంది. ఆ చేతనత్వం యొక్క లెవెల్ అర్థం చేసుకోండి. మీరు వ్యక్తిని పట్టుకోకండి, వ్యక్తిని పట్టుకుంటే మీరు పప్పులో కాలేస్తారు, గంగలో దిగుతారు మీరు. ద కాన్షియస్నెస్ విచ్ ఇస్ స్టిల్ నౌ ప్రెజెంట్ ఎవ్రీవేర్ ఇన్ ది సోలార్ సిస్టమ్, మొత్తము సౌరమండలంలో వ్యాపించి ఉన్నటువంటి చేతనత్వానికి స్థూల రూపము శ్రీరామ్ శర్మ. శుద్ధి సాయి కూడా ఆ మాట అంటూ ఉంటాడు, 5 అడుగుల శరీరాన్ని సాయి అనుకుంటే నువ్వు గంగలో దిగుతావు అని. కానీ నేను మీకు చాలా 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 సార్లు చెప్పాను, నేను ఈ సౌర కుటుంబంలో ఇంకా ఏ అవతారము రాదు, ఇంకా ఏ గురువు రాడు. మనము రిపీట్ చేసుకుంటే రిపీట్ చేసుకుంటాం తప్ప ప్రకృతి రిపీట్ చేయదు. న్యూటన్స్ లాస్, న్యూటన్ చెప్పిన తర్వాత నాకు తెలిసి ఏ సైంటిస్ట్ మళ్ళీ కనిపెట్టాను అండు అన్నా ఏమంటాం మనం? నువ్వు కాదురా బాబు కనిపెట్టిందే. ఈ సౌరమండల వ్యవస్థలో భౌతికమైనటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ కానీ కామమయ తలంలో జరిగేటటువంటి రీసెర్చ్ గురించి ఇంకా మనకి తెలియదు. హౌ టు యూటిలైజ్ యువర్ డిజైర్, ధర్మ అర్ధ కామ మోక్ష అనేటటువంటి దాంట్లో ఈ కామ అనేటటువంటిది మనం సెక్స్ యాంగిల్ లోనే ఆలోచించగలిగితే చాలా గొప్ప. అసలు
రజనీష్ ఒక చోట చాలా విచిత్రమైన మాట అంటాడు. విచిత్రం ఎందుకంటాను అంటే రజనీష్ చెప్పేవన్నీ ఎలా ఉంటాయంటే, అక్కడ
రజనీష్ చెప్పేవన్నీ ఎలా ఉంటాయంటే తిట్టినట్టు ఉంటాయి, కొట్టినట్టు ఉంటాయి, కానీ మీరు కాస్త అర్థం చేసుకుంటే చాలా లోతైన అర్థాలు ఉంటాయి. శంకరాచార్యుల వారు ఎవరో ఒకసారి ఈ సినిమా బొమ్మలన్నీ కూడా సెక్సీగా ఉన్నాయి అన్నట్టు, దాని గురించి మనం ఒక ఆందోళన చేయాలి అని. రజనీష్ దానికి రిప్లై ఏమిచ్చాడంటే, అద్వైతవాదికి అసలు సెక్స్ ఎలా కనిపించింది అన్నాడు. రైతే తప్ప, నేను ఆర్గ్యుమెంట్స్ కోసం చెప్తున్నాను తప్ప గురువుల మధ్య డీడీ అంటే, రేపు ఈనాడులో వేసేకండి ఢీ అంటే ఢీ, రజనీష్ వర్సెస్ శంకరాచార్య అనే ఢీ గురించి మాట్లాడతాను. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, కామము అనేటటువంటిది గురువు గారు ఆధ్యాత్మిక కామ విజ్ఞానం ఒక పుస్తకం రాశారు, సైన్స్. రాబోయేటటువంటి రోజులలో అది ఒక మహావిజ్ఞానంగా మారబోతోంది. గురువు గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ సౌరమండల వ్యవస్థలో ఇంకా ఎవడు చెయ్యడు. ఇంకేం చేస్తాం మనం? కాపీ కొడతాం. దాన్ని కాపీ కొట్టినప్పుడు చెప్పుకుంటాం ఫలానా సంవత్సరంలో, అప్పుడు మీరు కూడా గొప్పగా చెప్పుకోండి ఆయన గురించి మేము అప్పుడే చెప్పామని. ఎందుకు మీరు చెప్పగలుగుతారు అంటే, మీరు కనుక 5 సంవత్సరాలు జాగ్రత్తగా ఈ గాయత్రి ఉపాసన చేస్తే మీకు కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఉండి తీరుతుంది. కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే అర్థమవుతుంది ఏంటో, కబీర్ దాస్గా పుట్టాను, మళ్ళా మధ్యన కొన్ని జన్మలు వచ్చాయి, మళ్ళీ సమర్థ గురు రామదాస్గా పుట్టాను, మళ్ళీ కొన్ని జన్మలు వచ్చాయి, మళ్ళీ శ్రీరామకృష్ణ పరమహంసగా పుట్టాను, మళ్ళీ కొన్ని జన్మలు వచ్చాయి, మళ్ళీ నేను శ్రీరామ శర్మ ఆచార్యగా పుట్టాను, మళ్ళీ కొన్ని జన్మలు వచ్చాయి. కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ మీకు వస్తుంది. వచ్చినప్పుడు ఇలాగే మేము వివేకానంద డిగ్రీ కాలేజీలో అప్పుడు మేము ఇలా మాట్లాడుకున్నామని మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఇది దేనికి సంబంధించింది? కామము తర్వాత ఉండేటటువంటి దాని మీనింగ్ చెప్పేటటువంటిది. మనోమయ కోశము అర్థము. అర్థము అంటే డబ్బు అని ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన అర్థము ఏంటి అంటే, నీకు అర్థమైందా లేదా అని. నీకు అర్థమైందా అంటే డబ్బు వచ్చిందా? ధర్మము అర్థం చేసుకుని దానికి తగిన డిజైర్ కనుక నీకు వస్తే ఆటోమేటిక్గా యూ విల్ బి లిబరేటెడ్. ఆ స్టెప్స్ పూజ్య గురుదేవులు ఎలా అందజేశారో ఈ మొత్తము సౌరమండల వ్యవస్థకి ఆధారభూతమైనటువంటి ఆ విశ్వగురు చేతనత్వముకి మనం ఎలాగా సంబంధించుకున్నామో తెలిస్తే ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థం కాలే. ఎప్పటికీ నేను ఎంత చెప్పినా మనకు అర్థమైంది ఏంటి అంటే ఆయన చాలా గొప్పవాడు కాదు కదా, ధ్యానం ఇంకో అంత గొప్పవాడు ఇంకా రాడు. మరి బాగానే ఉంది, మరి అంత గొప్పవాడు రాడు, మరి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి మనం బయలుదేరగానే ముందు ప్రజ్ఞామండళ్ళు స్టార్ట్ చేయాలి. అంటే చివరికి మళ్ళా ఎక్కడికి వస్తామంటే, ఇది చెయ్యకుండా మేము శ్రీరామ శర్మ ఆచార్య శిష్యులం, ఆయన చాలా గొప్పవాడు, ఆయన నిష్కాల అవతారుడు, ఆయన తపోనిష్ఠుడు, ఆయన యుగద్రష్ట, ఆయన వేదమూర్తి అంటే నీకేం లాభం నాకేం లాభం, చివరికి ఏం చేస్తున్నామో తెలుసా? ఆయనని కించపరుస్తున్నాం. అంత గొప్పవాడి యొక్క మామూలు వ్యక్తి ఒక తప్పు చేస్తే ఆవిడ ఏమండు, చీఫ్ మినిస్టర్ పిల్లవాడు తప్పు చేస్తే పేపర్లో వేస్తాడు. కారణం ఏంటి? నువ్వు చీఫ్ మినిస్టర్ యొక్క, మరి ఈనాడు మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా యూ హ్యావ్ బికమ్ పీస్. అది మీ కర్మ అనుకోండి, మీ ప్రారంభం అనుకోండి, మీ అదృష్టం అనుకోండి, డిపెండ్. కర్మ ఇంత చెయ్యాలా, ఇంత ఈనాడు చేయగలిగేటటువంటి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని మీరు అర్థం చేసుకోండి. ఈ అవకాశంలో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, యుగధర్మము అని ఒక ధర్మం ఉంటుంది. యుగ సంధి అని ఒక మాట వాడుతూ ఉంటాం, దాన్నే ఆ యుగ సంధిలో చేయవలసినటువంటి పనినే యుగధర్మము అంటాం. అర్థమవుతుంది కదా నేను చెప్తుంది? ఈ యుగాలు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకి కాలేజీలో చదివేటటువంటి పిల్లవాళ్ళకి కొన్ని పోస్టర్స్ చూస్తారు. ఒక పోస్టర్ ఇలా ఉంటుంది, చూసారా పోస్టర్? ఏ పోస్టర్ గురించి చెప్తున్నాను? అతిథి. ఓకే ఓకే ఓకే. కాలేజీ గోయింగ్ స్టూడెంట్స్ గురించి చెప్తే చెప్తున్నాను నేను. మీరు ఏమైనా చెప్పండి, మొట్టమొదటి ఏంటంటే వాళ్ళకి గోళ, ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, వాళ్ళ హీరో సినిమా అవునా కాదా. అదే కుటుంబంలో తల్లులు తండ్రులు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెద్ద తలనొప్పది. యుగ సంధి అంటే ఏంటో చెప్తున్నాను, కాదు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సినిమా ఉదాహరణ చెప్తున్నాను, కానీ సినిమా చూస్తున్నటువంటి వీళ్ళకి కూడా ఏప్రిల్ నెల వచ్చింది అనుకోండి, మార్చి ఏప్రిల్ నెలలో, అప్పుడు ఫ్యాన్స్ గుర్తురారు. ఏం గుర్తొస్తుంది? పరీక్షలు గుర్తొస్తాయి. అప్పుడు 1వ క్లాస్ చదువుతున్నవాడు పరీక్షకు ప్రిపేర్ అవుతాడు, 10వ క్లాస్ చదువుతున్నవాడు పరీక్షకు ప్రిపేర్ అవుతాడు, మెడిసిన్ చదువుతున్నవాడు పరీక్షకు ప్రిపేర్ అవుతాడు. అంటే ఏంటి, సంధి కాలంలో 1 లక్ష్యం పెట్టుకున్న వాళ్ళందరూ ఒకే పని చేస్తారు. ఈజ్ ఇట్ క్లియర్? అంతేత అనేక పనులు చేయాల్సింది ఉండదు. అనేక పనులు చేస్తున్నావు అంటే నువ్వు యుగ సంధిలో లేవు. ఆ యుగ సంధిని అర్థం చేసుకోండి. సంధి అంటే ఏంటి? ట్రాన్సిషన్ ఆఫ్ యాక్టివిటీ, ట్రాన్సిషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఉదాహరణకి రాత్రి అరౌండ్ 10 సాధారణంగా టీవీ ప్రియులు ఎవరు కాకపోతే ఆ టైంకి ఏ పని చేస్తూ ఉంటారు? నిద్రపోతూ ఉంటారు. కాన్షియస్నెస్ లో మార్పు వచ్చింది కదా. ఇంకేత ఎవరింటికైనా వెళ్ళాలి అనుకుంటే మనం 10 గంటలకు వెళ్ళాలనుకో, ఇంకేతంటే వీ నో దే విల్ నాట్ బి అవేర్ ఆఫ్ ఇట్. సాధారణంగా కాలేజీ గోయింగ్ స్టూడెంట్స్ కాకపోతే 6 గంటలు లేచిపోతారు. కాలేజీ గోయింగ్ స్టూడెంట్స్ ఇంకా ఎర్లీగా 9 ఆ ప్రాంతాలకి లేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు కాలేజీకి వెళ్ళాలి కనుక. నాకు చాలా వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది, దాంతో టైం కాన్షియస్, దే డోంట్ వేస్ట్ టైం. 9 గంటలకు కాలేజీకి వెళ్ళాలంటే 8:45 వరకు పడుకుంటారు. మీరు 6 గంటలు లేచిపోతే అది మీ కర్మ, మేమేం చేస్తాం. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, చేంజ్ ఇన్ కాన్షియస్నెస్. పడుకునేటప్పుడు అందరూ ఏం చేసుకుంటారు? కాళ్ళు చేతులు కడుక్కోవడం, మొహం కడుక్కోవడం, వాట్ ఎవర్ దే డూ. ఇంకా ఏ పని చేయరు, లైట్లు తీసేస్తారు, ఇంకా నేను పడుకుంటున్నాను అంటారు. నిద్ర లేవగానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బిచ్చగాడి వరకు ఏం చేస్తారు? అందరూ ఒకే పని చేస్తారు. అంటే నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? నేను ఏం స్ట్రెస్ అయిపోతున్నాను, యుగ సంధి కాలంలో అందరము ఒకే పని చేయాలి. ఆ ఒకే పనికి మీరు ఏదేదో పేరు పెట్టచ్చు. మనం ఏం పేరు పెట్టాము? గాయత్రి మంత్ర ప్రచారము, యజ్ఞ విధి విధానాలు తీసుకువెళ్తాం. అంచేత మీరు యుగ సంధిలో ఉన్నారా లేదా అన్నదానికి ఒకటే ఒక ప్రూఫ్ ఏంటి అంటే, మీరు ఈ పని చేస్తున్నారా లేదా. ఈ పని చేయకపోతే మీరు ఇంకా నిద్రపోతున్నారు. మీరు కలలు చూస్తున్నారంటే, మేము ఏదో చేస్తున్నాం అది చేస్తున్నాం అని. ఇప్పుడు పరీక్షకు వెళ్తున్నప్పుడు నాకు ఒక కల వచ్చేది, ఇప్పుడు అప్పుడప్పుడు ఈ మధ్య కూడా కల వస్తుంది. ఏంటి అంటే, పరీక్షకు వెళ్ళేంట పెన్ను మర్చిపోయాను, వెళ్ళాలి అనుకుంటున్నాను, పెన్ను తెచ్చుకోవడానికి నానా అవస్థ పడుతున్నాను, ఈ లోపల పరీక్ష టైం అయిపోయింది, పరీక్షకి టైంకి వెళ్ళలేదు, నిద్ర లేచారు కదా గుండె ధడ 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 కొట్టి, తర్వాత నాకు కసేపు అయ్యా గుర్తొస్తున్నారే నేను ఎప్పుడో ఎంఎస్సీ పాస్ అయిపోయాను, మళ్ళా ఇప్పుడు ఈ పరీక్షలు కల ఏంటి అని అప్పుడు గుర్తు రాదు. అలాగే మీరు ఈ పని తప్ప ఏ పని చేసినా కలలుగంటున్నారు. అది పిడకలైనా కావచ్చు నాలాగా, లేకపోతే చాలా అద్భుతమైన కలైనా కావచ్చు. మీరు ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది నా మాటలు కాదు, గురువు గారు చెప్పారు. ఇది హమారే అంగ అవయవంశ అనే దాంట్లో చాలా స్పష్టంగా ఈ మాట రాశారు. పేరు మీరు గాయత్రి మంత్ర ప్రచారం అంటారా యజ్ఞ విధానం అంటారా అది వేరే విషయం. పాయింట్ అర్థమవుతుంది కదా. ఫిలాసఫికల్ సొసైటీ వాళ్ళు ఉన్నారు, పరమ గురువు గురించి మాట్లాడతారు వాళ్ళు. గురుదేవులు కూడా నేను హిమాలయాల నుంచి వచ్చానంటారు. అరవిందో సొసైటీ వాళ్ళు ఉన్నారు, సూపర్ మెంటల్ డిసెంట్ గురించి మాట్లాడతారు. కానీ తమాషా ఏంటి అంటే అరవిందో సొసైటీ వాళ్లు ఏ సుప్రామెంటల్ డిసెంట్ గురించి మాట్లాడి ఆయన అన్ని పుస్తకాలు రాశాడో 30 వాల్యూమ్స్ ఉన్నాయని, ఇదంతా కూడా గురువు గారి విజ్ఞానమే కోసే జాగరణ మాత్రమే. ఐ ఛాలెంజ్ ఇట్. అంతకంటే ఎక్కువ అరవిందో చెప్పలేదు. పుస్తకాలు తీసుకురండి, నేను ప్రూవ్ చేస్తా. ఎందుకు ఇది చెప్తున్నాను, మీరు ఏ గురు శిష్యులైనా శ్రీరామ్ శర్మ ఆచార్య చెప్పినటువంటి ఏదో ఒక పార్ట్ పట్టుకున్నారు మీరు. ఓకే, డూ దట్ పార్ట్ వెల్, దాని గురించి నాకు దెబ్బలాట్లేదు. కానీ హోల్సేల్ గా దొరికేటటువంటి ఒక సామాన్ ఉందనుకోండి, మందుగుండు సామాన్, మీ పిల్లవాడు మందు సామాగ్రి తెమ్మన్నాడు, హోల్సేల్ దగ్గరికి వెళ్తారా, రీటైల్ దగ్గరికి వెళ్తారా, మరి అది చూసుకోండి. మిగతా సంస్థల దగ్గరికి వెళ్తారా, హోల్సేల్ దగ్గరికి వస్తారో మీ ఇష్టం. కానీ ఈ ఛాలెంజ్ మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గౌడ మహర్షి జిల్లేళ్ల మూడు అమ్మ ఆశ్రమాలు ఉన్నాయి. కేవలము గురువు గారు మై కౌన్ హు అనే రాసిన ఒక చిన్న పుస్తకం ఆధారం మీద ఆ ఎంటైర్ సంస్థ నడుస్తోంది. రైతా తప్ప సంస్థ కించపరచటం లేదు. కించపరిచాను అనుకుంటే నా క్షమాపణలు ఇప్పుడే వాళ్ళకి అందజేయండి. ఇఫ్ ఎనీబడి సీ, నేను ఆ గురువుల్ని కించపరిచాను అనుకుంటే కించపరచటం లేదు. ఈ గురువులందరినీ కూడా ఒక టోటల్ యూనిఫైడ్ గా గురుదేవులు ఎలా తీసుకొచ్చారో అంతా ఒక చోట దొరుకుతున్నప్పుడు డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీస్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. దానికి ప్రూఫ్ ఇస్తున్నాను నేను. సిద్ధి సాయి సత్యసాయి గ్రూప్ మొత్తం నిష్ట. గురువు గారి మూడు శరీర ధ్యానంలో రెండే అది, శ్రద్ద పైన ఉందే కింద నిష్ట ఉంది, మధ్యన ప్రజ్ఞ అన్నది వాళ్ళు వదిలేశారు. వదిలేశారు అన్నది నేను అంటలేదు. ఆ గ్రూప్ కి అది ఓకే, కానీ మనకి 20 మినిట్స్ మెడిటేషన్ లో మొత్తం సైకల్ట్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది అర్థం అవుతే. మీరిది నా మాట విని ఒప్పుకుంటే లాభంలే, మీరు ఆ లోతుకి వెళ్ళాలి. మీరు ఆ కాన్సెప్ట్ లోతుకి వెళ్ళాలి. మీకు రామకృష్ణ పరమహంస, రామకృష్ణ పరమహంస యొక్క సాధనా విధానంలో నాకు అర్థమయ్యేటటువంటిది ఏంటి అంటే, ప్రతి గురువు చెప్పేది ఏంటంటే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. నేను చెప్పింది కాదు, నేను ఆచరించింది నువ్వు చెయ్యి. ఏ గురువైనా అదే చెప్తాడు. కబుర్లు చెప్పడు, నేను ఇది ఆచరించాను, నేను ఇది ఆచరించాను కనుక నువ్వు ఇది చెయ్యి. రామకృష్ణ పరమహంస యొక్క గొప్పతనంలో కేవలము హిందువులని మాత్రమే ఆయన కొలవలేదు. హిందువులంటే నా ఉద్దేశం హిందూ గాడ్. అందరినీ కొలిచాడు ఆయన. మొహమ్మద్ని కొలిచాడు, క్రైస్తుని కొలిచాడు, చివరికి ఏం చెప్పాడు, ఎన్ని మనస్సులుంటే అన్ని మార్గాలు అన్నాడు. అంటే నీ మార్గం నీది, నీ మార్గం నీది, నీ మార్గం నీది. జతో మన్ తతో పంధ్. ఇక్కడ శ్రీరామకృష్ణ పరమహంస యొక్క మెయిన్ సాధనా విధానం ఏంటంటే, 3 రోజుల్లో నువ్వు ఏ దేవతాశక్తినైనా సాక్షాత్కరించుకోవచ్చు. ఏంటైనా మొదటిది మాత్రం నీకు చాలా టైం కన్స్యూమ్ చేస్తుంది. ప్లస్ ఆయనే స్వయంగా ఏం చెప్పాడు అంటే, ఈసారి నేను శరీరం వదిలేశాక ఈశాన్య దిశ వైపు చూపించి కలకత్తా నుంచి అక్కడ నేను పుట్టి గాయత్రి మంత్ర ప్రచారం చేస్తాను అని చెప్పాడు. సరిగారా ఆయన పుస్తకంలో అది, ఇది అప్పుడే శ్రీరామ శర్మ ఆచార్య పుట్టలేదు, కానీ శ్రీరామకృష్ణ పరమహంస అది రాశాడు, నేను నెక్స్ట్ బర్త్ లో గాయత్రి మంత్ర ప్రచారం చేస్తాను అని. రామకృష్ణ కథామృతంలో ఉందది. కానీ అన్నిటికంటే ముఖ్యమైంది రామకృష్ణ పరమహంస చేసినటువంటి చాలా అద్భుతమైనటువంటి విధి విధానం ఏమిటి అంటే, దేవతాశక్తులన్నింటినీ కింద దింపాడు. కానీ శ్రీరామ్ శర్మ ఆచార్య నేను ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు అశ్విని సుబ్బారావు గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు, 1000 రూపాయల సాహిత్యం ఉంది ఇంటింటా పెట్టండి అని. 10 మంది వ్యక్తులు అప్పుడే నాకు పేర్లు ఇచ్చారు, మేము 1000 రూపాయలు ఇస్తాం, మాకు ఆ సాహిత్యం ఇవ్వండి. అంచేత ఈ గురుదేవుల యొక్క టొటాలిటీ మీరు అర్థం చేసుకోండి. గురుదేవుల సాహిత్యాన్ని మీరు ప్రచారం చేస్తే గురుదేవుల యొక్క ఈ విశ్వరూపం మీకు తెలుస్తుందా? గురుదేవుల సాహిత్యంలో ఆయన రాసుకోలేదు ఇది. మిగతా సాహిత్యం మీరు చదివితే మీకు ఇది అర్థమవుతుంది. చాలా తమాషా ఏంటి అంటే కడుపు నిండిన వాడికి ఆకలి గురించి తెలియదు. గురుదేవుల దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు కడుపు నిండిన వాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు అంటే మేము అమృతస్య పుత్ర, మేము చాలా గొప్పవాళ్ళం. కానీ నేను మీరు చాలా గొప్పవాళ్ళు ఎలాగో చెప్తున్నాను నేను ఇవాళ, అది చెప్పండి మీరు. అర్థమైందా? కానీ ఏ 10 మంది 1000 రూపాయలు ఈ గురువుగారి సాహిత్యాన్ని అందజేస్తారు అనేది నేను చెప్పను, వాళ్ళు తర్వాత చెప్తారు. ఇది అయిపోయాక చెప్తారు వీళ్ళు. ఈ లోపల ఎవరైనా మేము 1000 రూపాయలు ఇచ్చి ఇంకా సాహిత్యాన్ని ప్రచారం చేస్తాం అనేవాళ్ళు ఉంటే ఈ 10 మంది కాక వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు తర్వాత ఇవ్వచ్చు. మీరేం కంగారు పడకండి, నాకు టైం సెన్స్ ఉంది. ఇంకొక 6 నిమిషాలు పూర్తి చేసేస్తా. ఆకలి ఉంటుంది కదమ్మా, నాదే ఉందమ్మా. నేను చెప్పుకుంటూ పోతా గురుజీకి బారే బోల్నావుతో ఘంటం బోల్ సక్తే. అర్థమైందా? అంచేత రామకృష్ణ పరమహంస చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి సాధన ఏంటో తెలుసా? దేవతలందరికీ పునః ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. అది ఎవరికి తెలియదు. దేవతలు పోయారు, దేవతలకి తిండి లేదనుకోండి, మనుషులకి దేవతలు కూడా కృషించిపోతారు. అంచేత రామకృష్ణ పరమహంసగా దేవతల్ని పృథ్వీ మీదకి దింపాడు. ఎక్కడ దింపాడు? ఆంధ్రప్రదేశ్లో దింపాడు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ అంటాం మనం. ఇక్కడ మీరు మళ్లీ జాతివాదము మతవాదము అనేవి చెప్పకండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సంపత్తి ఉంటుంది, మనం ఏమి చేయలేము దానికి. అంచేత ఈ మొత్తము దేవతాశక్తుల క్రోడీకరణ ఎక్కడ జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. జరగాలనే ఆయన కోరిక, ఏం జరుగుతుందో మరి మనకు తెలియదు. అప్పుడు ఆయన ఒక చిన్న డౌట్ వచ్చింది, దేవతలను వచ్చి నేను కింద దింపేశాను కానీ దేవతలకి పోషణ ఎలాగా, తిండి ఎలాగా? దేవతలకి తిండి దేని ద్వారా వస్తుంది? యజ్ఞము ద్వారా వస్తుంది. అందరి దేవతలకి కూడా తిండి వెళ్ళాలి. మరి అందరి దేవతలకి తగిన యజ్ఞం చేయాలంటే విశ్వయాగం చేయాలి, రుద్రయాగం చేయాలి, ఆయాగం చేయాలి. కానీ దేవమాత యజ్ఞమే చేస్తే, మరి దేవమాత యజ్ఞం ఎప్పుడేం చేశారు మీరు? ఇప్పుడు అర్థమైందా? గాయత్రి ఎందుకు చేయిస్తాం? మీరు కనుక గాయత్రి మంత్ర ఆహుతులు వేస్తే సకల దేవతాశక్తులకి ఆహుతి వెళ్ళిపోయి ఆ దేవతలందరూ కూడా ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి శ్రీరామ శర్మ ఆచార్యకి మధ్య తేడా ఏమైనా ఉందా? ఇట్ ఈస్ ఎ కంటిన్యూయేషన్. ఆయన చేసిన వరకు ఇంకో యాంగిల్లో లాక్కొచ్చాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే బేసిక్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఒకటి మనం మర్చిపోయాం. జీవించటానికి శ్వాసను కనుక నువ్వు ఉపయోగించుకోగలిగితే కరెక్ట్ గా జీవించగలవు. మన జీవితానికి బేసిస్ ఏంటి? శ్వాస. ఈ శ్వాసనే కనుక నువ్వు అస్త్రంగా ప్రయోగించగలిగితే శాస్త్రము అవుతుంది. అంతేత ఈ సకల శాస్త్రాలు అన్ని కూడా శ్వాస యొక్క ఉపయోగాలే. అంతేత ఈ శ్వాస యొక్క ఉపయోగం మనకి ఎవరు నేర్పుతారు, ఎలా నేర్పుతారు? అందుకు లహరీ మహర్షి వచ్చారు. భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాలకి 700 రకాలైనటువంటి శ్వాస అందించారాయన. కానీ సమస్య ఏంటో తెలుసా? మీరు గాడ్ స్పీక్స్ విత్ అర్జున 2 వాల్యూమ్స్ పరమహంస యోగానంద రాశాడు, ప్రణవానంద భగవద్గీత అని రాశాడు. ఆ 4 పుస్తకాలలో ఉన్నటువంటి టెక్నాలజీ 3 శరీరాల ధ్యానంలో గురుదేవులు అందజేశారు. అంటే సివివి కల్చర్లో లాహరి మహాశయ క్రియాయోగ కల్చర్లో ఉన్నది మొత్తము కూడా 3 శరీరాల ధ్యానంలో ఉంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే గురుదేవుల యొక్క గొప్పతనం తెలియాలి అంటే మిగతా సంస్థలు ఏం చెప్పారో మీకు తెలియాలి. చెయ్యక్కర్లే ఆ సాధనని. మీరు ఇది మొత్తము యోగము అంటే శ్వాస. ఒకసారి శ్వాస తీసుకుని ఒకసారి శ్వాస వదిలితే యోగము అంటాం. యుగ్మము అని అర్థం, జంట అని అర్థం. సహస్రయుగ పర్యంతం మామూలుగా వ్యక్తి 21,600 సార్లు శ్వాస పీల్చుకుంటాడు టెక్నికల్ గా. పాయింట్ అర్థమవుతుంది నేను చెప్తాను. ఐఎమ్ గోయింగ్ టు పాస్ ఫాస్ట్గా ఏం వెళ్తాం లేదు కదా ఏం లేదు. మీరు ఇది పూర్తయ్యే లోపల క్యాంప్ గురుదేవుల యొక్క విశ్వరూపాన్ని అర్థం చేసుకోండి. నేను ఏం చెప్తున్నాను అంటే మొత్తం సోలార్ సిస్టమ్కి ఇంకో గురువు రాడు, అందువల్ల ఆయన ఏం చెప్పాడు అంటే ఇంకో గురువు లేడు. ఆయన ఎంత నిరహంకారి అంటే అసలు ఆ మాట ఆయన చెప్పలేదు ఇంకో గురువు రాడని. ఇంకో గురువు అక్కర్లేదయ్యా అన్నాడు. మరేం గురువు కావాలి నీకు? లాగ్మశాల్ పాయింట్ అర్థమైందా? కానీ లాల్ మచ్చాల్ని నువ్వు గురువుగా యూజ్ చేయగలగాలి, నాట్ యాజ్ ఎ సింబల్. గురువు ఫోటో తీసేసి లాల్ మచ్చాలు పెడితే ఏం లాభం? వేదమూర్తిత్వం రావాలి అక్కడ. ఎందుకు లాల్ మచ్చాలు పెట్టావు నువ్వు? అంచేత లహరి మహర్షి యొక్క యోగదా సత్సంగ్ సొసైటీలో చెప్పబడేటువంటి మోక్షము, ధ్యాన విజ్ఞానము గురువు గారి యొక్క మూడు శరీరాల ధ్యానంలో ఉంది. కానీ మీరు దాన్ని నేను ఐదేళ్ల బట్టి చేస్తున్నానండి, నాకేం రాలేదు. రెండు కారణాలు దానికి. ఒకటేంటి అంటే మన సంచిత కర్మలు చాలా ఉంటాయి. గురువుగారి దగ్గరకు వచ్చేసినంత మాత్రాన ప్రారంభ కర్మ పోదు. గురువుగారి దగ్గరికి మేము ప్రాణ ప్రత్యావర్తన శిబిరంలో 3 రోజులకు వెళ్లినప్పుడు ఆయన నాతో చెప్పింది ఏంటి అంటే, నువ్వు ఈ జన్మలో చేసిన తప్పులే కాదు ఇదివరకటి జన్మలో చేసిన తప్పులు కూడా రాసి అన్నాడు ఆయన. మా చేత ఆయన రాయించుకున్నాడు, మీరు చేసిన తప్పులు ప్రతిదీ రాయండి, మీరు ఏది మిస్టేక్ అండి అన్నాడు. సరే రాశాం, ఓ నోట్బుక్ అయింది. అసలు ఉప్పులు ఏదైనా ఉంటాయిగా, చేసినన్ని తప్పులేగా. డిటో 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 ప్రపంచంలో ఎన్ని తప్పులు ఉన్నాయో అన్ని డిటో అంటే పోతుంది. అసలు 3వ రోజు పిలిచాడు ఆయన. నేను రాసిన పుస్తకంలో నేను రాసుకున్నాను కదా ఈ తప్పులు చేశాను అన్ని ఎర్ర ఇంకతో అండర్లైన్ చేశాడు. ఈ తప్పులది నేను కడిగేశాను, మిగతా అండర్లైన్ చేయలే. ఈ తప్పులది నువ్వు సవరించుకోవాలి. అండర్లైన్ చేసింది తక్కువ, వదిలేసింది ఎక్కువ. అంటే సవరించుకునేది ఏది? నా మీద ఎక్కువ పడేశాడు ఆయన. కానీ ఒకటి గ్యారంటీ ఇస్తున్నాను, ఆ తప్పుల యొక్క ప్రభావము కిందటి జన్మల్లో ఈ జన్మలలో నువ్వు చేసినటువంటి తప్పుల యొక్క ప్రభావము ఇంకా నీ జీవితంలో ఉండదు. మరొకటి ఇప్పుడు ఏం చేయాలి? నా పని చెయ్యి, నీ సంచిత ప్రారంభ కర్మ పోతుంది నాకు చెప్పాడు ఆయన. అంతేనా? మీకు చెప్పలేదా? మరి అదే అర్థం చేసుకోండి. అంచేత సంచిత ప్రారంభ కర్మ వల్ల మనకి బాధలు వస్తాయి. చేత బాధల్ని కాదు మీరు చూడవలసింది, అవరోధాలని కాదు మీరు చూడవలసింది. మీరు ఈ పని చేసుకుంటూ పోతే సంచిత ప్రారంభ కర్మ పోతుంది. ఈ మాట గురువు చెప్పింది కనుక పోతుంది. నాకు నచ్చిన పని నేను చేసుకుంటాను అంటే పోవు. నేను ఎప్పుడూ కూడా యాజ్ ఎ కెమిస్ట్రీ టీచర్ ఒక ఉదాహరణ చెప్తా. బాగా మార్కులు వస్తాయి అనుకున్నటువంటి ఒక స్టూడెంట్ తప్పు చేశాడు ప్రాక్టికల్స్ లో. నేనేమో కాల్షియం కార్బనేట్ ఇచ్చాను వాడికి అనాలిసిస్ కి, వాడు ఫెరం ఫాస్ఫేట్ ఏదో రాశాడు. ఫెరం ఫాస్ఫేట్ తప్పు. లాస్ట్ మినిట్ లో వాడికి తెలిసింది. నేచురల్ చెప్పేవాళ్ళు ఉంటారు కదా, నేను తప్పు చేశాను మాస్టారు, కాల్షియం కార్బనేట్ ఇచ్చారట, ఇప్పుడు ఏం చేయాలి? నేను కాంట్రీ రైట్ ఎదిరింది. నేనేం చేశానో తెలుసా? ఏం చేసి ఉంటాను అక్కడ వాడికి ఇచ్చిన కాల్షియం కార్బనేట్ అనేది కొట్టేసి వాడు చేసిన ఫెరం ఫాస్ఫేట్ అని రాశా. వాడికి ఎన్ని మార్కులు వస్తాయి? ఇప్పుడు గురువు గారు ఏం చేస్తారో అర్థమైందా? కానీ ఎప్పుడు చేస్తాడు ఆయన? నేను ఇంటి దగ్గర కూర్చొని గాయత్రి మాలలు చేసుకుంటాను, నథింగ్ డూయింగ్. నువ్వు బయట పనిచేయి, మిగతా పని ఆయన చేసుకుంటా. ఇంత తెలిసినా మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకోలేకపోతే, నేను చెప్తున్నాను కదా, మీరు ఏ గురువునైనా తీసుకురండి ఇక్కడికి, ఆయన కార్య ఏంటంటారు దాన్ని వాల్యూమ్స్ తీసుకురండి, అది శ్రీరామ్ శర్మ ఆచార్య వాంగ్మయంలో ఏదో ఒక భాగమే అవుతుందని నేను ఛాలెంజ్ చేస్తా. మరి అంత గొప్ప వ్యక్తి యొక్క జీవితంతో మనం సంబంధం పెట్టుకుని, అంత గొప్ప వ్యక్తి అనుంగ శిష్యులుగా మనం ఉండగలము అనేటటువంటి అవకాశం ఇచ్చాక, బీ వెరీ సెల్ఫిష్, ఇంకోళ్ళని రానివ్వబాకండి ఈ కార్యక్రమాల్లోకి, మనమే చేసుకుందాం అంతా. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని కోట్ల మందికి మనమే అందజేద్దాం తప్ప వై షుడ్ యు గివ్ అదర్స్ ఎ ఛాన్స్? అర్థమైందా? దానికి ఈ మూడు క్యాంపుల్లో గాయత్రి పరివారు యొక్క మార్గదర్శనం మనకు కావాలి. గురుదేవులు ఎప్పుడు ఎలాగ ఆర్గనైజ్ అవ్వాలి అని ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తేనే కాల్సియం కార్బనేట్ బదులు అక్కడ ఏం రాయబడుతుంది? సరం ఫాల్ నీ ఇష్టం వచ్చింది చేస్తే మాత్రం రాయబడవు. ఈ మూడు క్యాంపుల్లో ధన సహాయం కానీ వస్తు సహాయం కానీ మనకు వద్దు. ఇజ్ ఇట్ క్లియర్? నా ఉద్దేశం ఏంటో అర్థమవుతాను కదా. మీరు రసీదు బుక్కులు ప్యాంప్లెట్లు డబ్బులు ఏమి వేయకండి, మీరే పెట్టుకోండి, క్యాంప్ ఆర్గనైజ్ చేయండి. ఇదివరకు మనం వందలాది క్యాంపులు ఆర్గనైజ్ చేసుకున్నాం. ఈ క్యాంపు లెక్క ఇస్ ఎ వెరీ స్మాల్ క్యాంప్ బట్ ఎ వెరీ గ్రేట్ క్యాంప్. ఈ భావనతో పూర్తిగా అర్థమైందా నేనేం చెప్పాను? ఇప్పుడు సివివి బ్లావెట్స్ కి గ్రూప్ కానీ, లాహరి మాచేయ పరమహంస యోగానంద గ్రూప్ కానీ, శ్రీరామకృష్ణ పరమహంస శారదామాత గ్రూప్ కానీ, షిర్ది సాయి సత్యసాయి గ్రూప్ కానీ, రమణ మహర్షి జిల్లేళ్లమూడు అమ్మ గ్రూప్ కానీ, శ్రీ అరవిందో మదర్ గ్రూప్ కానీ, వీళ్ళందరూ కూడా గురుదేవుల యొక్క విరాట్ స్వరూపంలో కలిసిపోయినటువంటి వ్యక్తులే, లేకపోతే గురుదేవులు ముందు పంపించినటువంటి కిరణాలే. ఏదైనా అనుకోండి, అంచేత దీన్ని మనసులో పెట్టుకుని ఈ మూడు క్యాంపుల ఆర్గనైజేషన్ లో మనం బయట వ్యక్తుల ధన సహాయం అడగొద్దు. రసీదులు డబ్బులు అవి తలనొప్పి తెచ్చుకోవద్దు. క్లియర్ రాజరక్ష గారు? ఓకేనా? ఓకే, మీరు ఇక్కడ లాప్టే రండి ఇక్కడికి. ఇది క్లియర్ నా ప్రమాణం చే కహీ సేది కోయి ఆర్థిక వస్తు సహాయత నహీ చాయే, బిల్కే కర్ లేంగే వహా చే లో. గాయత్రి పరివార వాళ్ళ నుంచి నేను కోరుకునేది ఏంటంటే, వదలొద్దు మమ్మల్ని, కర్ర పట్టుకుని వాయించండి. హమ్ లోగో చోడియే మత్, లాఠీ సే మారియే జబ్ తక్ హమ్ లోగ్ కవర్ నహీ జాతే. ఓకే, మమ్మల్ని కర్రతో కొట్టి లైన్ లో పెట్టండి, ఇది మేము ఒప్పుకుంటాము అన్న వాళ్ళు చేతులేతండి. ఓకే, ఇతనే లోగ్ హే. అంచేత ఏమి తప్పు జరిగినా ఏమి జరిగినా డోంట్ లీవ్ అస్, సమజ్ఞానా పరమానంద్ చోడియే మత్, ఇన్ లోగోం కో గురుజీ కే మార్గ్ పే లే జాయే. ఓకే, ఇంకో మార్గం లేదమ్మా, అర్థం చేసుకోండి. ఎందుకు ఈ ఆవేదన అంటే, ఈ మొత్తము మానవ జాతి పైకైనా లేవాలి కిందనైనా పడాలి, అది పరిస్థితి ఇప్పుడు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ వరల్డ్ వార్ అయింది, సెకండ్ వరల్డ్ వార్ అయింది, సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత థర్డ్ వరల్డ్ వార్ జరుగుతూనే ఉంది ఎక్కడో అక్కడ, ఇప్పుడు కూడా ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంది. అంటే ఇప్పుడు మానవ జాతికి రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అధోగతి పాలవుతారా, స్వర్గీయ పరిస్థితికి వెళ్తారా. నేను ఒక్కడిని ఇక్కడి నుంచుని నేను స్వర్గాన్ని సృష్టిస్తాను అంటే కుదరదు. నేను ఒక్కడిని ఇక్కడ నాకు కోపం వచ్చేసి ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేసేస్తాను, కుదరదు. కానీ ఒక సైంటిస్ట్, నా చేతిలో అస్త్రం ఉన్నది, మీరు నా మాట వినకపోతే ఏం చేస్తాను, మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసేస్తాను అంటే ఒప్పుకుంటారా? వన్ మ్యాన్ కెన్ డూ ఇట్, కానీ వాడు ఎవడై ఉండాలి? సైంటిస్ట్ అయి ఉండాలి. కింద పడిపోతూ ఉన్నటువంటి మానవ జాతిని నేను పైకి లేపగలను అని ఒక ఆధ్యాత్మిక సైంటిస్ట్ అంటున్నాడు. మీరు ఆ తేడా అర్థం చేసుకోండి. గురుదేవుల్ని జగద్గురువు విశ్వగురువు సర్వవ్యాప్తి కాదు, సైంటిఫిక్ గురువు. తర్వాత తర్వాత ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ లో గురువు గారి వాంగ్మయంలో ఇప్పుడున్నటువంటి మెడిసిన్ కంటే కూడా కనీసము 1000 సంవత్సరాల ముందు జరిగేటటువంటి మెడికల్ టెక్నికల్ టర్మ్స్ తో సహా గురువు గారు ఎలా రాశారు? 3 వాల్యూమ్స్ ఉన్నాయి, సావిత్రి, కుండలిని, ఏవం సంద్ర. ఇప్పుడున్నటువంటి మెడికల్ నాలెడ్జ్ కాదు, రాబోయే 100 ఏళ్లలో మెడికల్ నాలెడ్జ్ ఎటు వెళ్తుందో ఆయన చెప్పారు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, అంత సమర్థుడైనటువంటి ఒక సైంటిస్ట్, నేను ప్రపంచం యొక్క భవిష్యత్తును వీరితే నేను మార్చివేశాను, నువ్వేమీ చేయక్కలేదు, ఈ పని చేశాను, నిమిత్త మాత్రం భవిష్యవ్య సాక్షి. పెద్ద పెద్ద భీష్ముడు, ద్రోణుడు, జయధ్రుడు ఎదుటిన ఎంత మహా సైన్యం ఉన్నా నువ్వు వరి కావక్కర్లేదు. కానీ కలిసి టుగెదర్ ఆ సంఘటన కనుక లేకపోతే ఏమీ జరగదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, నేను ఎప్పుడు చెప్పేటటువంటి ఎగ్జాంపుల్, ఒక కంపెనీకి 10 ఇంజనీర్స్ కావాలి, అడ్వర్టైజ్ చేస్తాడు, వాడికి 10 ఇంజనీర్స్ దొరుకుతారా దొరకరా? కానీ ఆ 10 ఇంజనీర్స్ లో నువ్వున్నావా లేవో చూసుకో. గురువు గారికి ఆయన కావాల్సిన వ్యక్తులు దొరుకుతారు. నీకు ఈ అవకాశం వచ్చింది యాజ్ ఎ గ్రూప్. చాలా విచిత్రమైనటువంటి ఒక మాట గుర్తుంచుకోండి, ఇప్పుడు గురువులకు ఒంటరి వ్యక్తులు అక్కర్లేదు. ఒక్క వ్యక్తి ఎంత గొప్పవాడైనా వాడు అక్కర్లే గురువులకి. గురువులకు కావాల్సిందంటే ఎ గ్రూప్. అది ప్రజ్ఞామండలి అన్నారు, 5, 25, 125, 625 అనే జంప్ ఈ 15 రోజుల్లో మనం చేయలేమా? మన వాళ్ళు ఉన్నారు కదా, లేరా? కేవలం కావాల్సింది ఏంటి అంటే సంకల్ప శక్తి. అంచేత మీరు ప్రజ్ఞామండలి చేయటమే కాదు, రేపు నరసరావుపేట క్యాంపులో 625 మెంబర్స్ ఉన్న ప్రజ్ఞామండలి ఎంతమంది ఉన్నారు రిపోర్ట్ ఇస్తే, మేము 625 చేయగలము అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. బొమ్మట పడక్కర్లేదు, ఎవడు చేయకపోతే ఏముంది? అంతే ఏంటి, 625 నువ్వే చేస్తాను అనే అహంకారం ఉంటే నువ్వు చేతులు ఎత్తలేవు, నువ్వు చేయలేవు. నువ్వు ఎంత చేయగలవు? 5 గురిని కలుపుకోగలవు. 5 గురిని కలుపుకుని ప్రజ్ఞామండలి చేయగలను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. 5 గురిని కలుపుకుని మీరు చేయగలరు కదా, అంటే ఒక్కొక్కళ్ళు 5 చేయగలరు కదా, అంటే 5 నుంచి 25 అవుతుంది కదా, 25 నుంచి. మరి ఇందాక చేతులు ఎందుకు ఎత్తలేదు? నేను చేస్తాననే అహంకారం. లాజిక్ అర్థమైందా? మీరు చేయాల్సింది ఫస్ట్ స్టెప్పే, మీరు మొదటి స్టెప్ వేయండి, తర్వాత స్టెప్ ఎవడేస్తాడు? ఆ మిగతా 5 గురు. అంతే, మీ పని చాలా ఈజీ ఇక్కడ. కానీ మనకున్నటువంటి విలేజెస్ లో మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలతో ఈ 5 గురు ఖచ్చితంగా ఇంకో 25 చేయగలుగుతారు. ఆ 25 గురు 125 వరకు మాత్రం ఈజీగా అడుగుతారు. ఆ తర్వాత చైన్ రియాక్షన్ ఏమవుతుందో చూద్దాం. కానీ నా కోరిక 108 ఇలాంటి 125 కలిగినటువంటి ప్రజ్ఞా సమూహాలను మీరు రేపు క్యాంపులో మన గాయత్రి పరివారు వారికి సమర్పించాలి. మేము సమర్పించగలము అనే చేతులెత్తండి. జై గురుదేవ్. ఓకే, ఈ ప్రజ్ఞామండలిలోనే స్వాధ్యాయ మండళ్ళు ఉంటాయి, యువ మండళ్ళు ఉంటాయి, మహిళా మండళ్ళు ఉంటాయి, వాటి కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతాయో చెప్పారు. కానీ మీరు గాయత్రి మంత్ర జప సాధకులు కాకండి, సమన్వయకర్తలుగా మారండి. సమన్వయకర్తలుగా అర్థమైనా నేను చెప్పింది ఏంటో, అంతకంటే ఇంకోటి మీ బుర్రలో ఉంచుకోకండి. ఈ నవరాత్రి సాధనా శిబిరంలో ఏం చెప్పారు? అంతే. ఏం చెప్పాను? అంతే, ఇంకేం చెప్పలే. అంతా మర్చిపోండి, నేను చెప్పింది మర్చిపోండి, పరమానందజీ చెప్పింది మర్చిపోండి, సుబ్బారావు గారు చెప్పింది, కొన్ని గుర్తుంచుకోవాలి మీరు, ఎందుకంటే అది మీకు చాలా ఇంపార్టెంట్, అవి మర్చిపోతే చాలా కష్టం కదా, ఆహార విషయంలో కానీ దాని విషయంలో కానీ. కానీ అన్నిటికంటే సుబ్బారావు గారికి నేను ఒక స్పెషల్ కృతజ్ఞత ఎందుకు చెప్పాను అంటే, ఈనాడు నేను ఇక్కడ ఇలా కూర్చొని మాట్లాడగలగటానికి ముఖ్య కారణం గురువు గారి ప్రేరణే కావచ్చు, కానీ నాకు కనిపిస్తోంది మాత్రం సుబ్బారావు గారి. అర్థమవుతోంది కదా? జై గురు. ఇంకోటి ఒక్క నిమిషం, సుబ్బారావు గారు అర్క గురించి కూడా చెప్పమని చెప్పగలరు. అర్క్ అన్నది చాలా జాగ్రత్తగా గుర్తించండి, భారతీయ సంస్కృతికి చెప్తానమ్మా చెప్తా. గోసేవ చాలా ముఖ్యమైనటువంటి సేవ. గురువు గారు కూడా 1945-46 లో గోసేవ గురించి చాలా చెప్పారు. మన భారతీయ స్వాతంత్ర్య సంగ్రామం జరుగుతున్నప్పుడు గోసేవకి చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ఇవ్వబడింది. అందులో గోపంచకం అని ఉంది. ఈ గోపంచకము గురువు గారి యొక్క ఆధ్యాత్మిక సాధన యొక్క రహస్యాలు ఇప్పుడు నేను చెప్పలేను, కానీ గో సంస్కారిత ఆహారం వల్లనే ఆయన అంతవారయ్యానని రిపీటెడ్ గా చెప్పారు. ఆయన గో సంస్కారిత ఆహారం గురించి ఆయన చెప్పారు కదా. ఇక్కడ గోమూత్రము గురించి కాస్త చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గోమూత్రాన్ని కనుక మీరు పద్ధతిగా ఉపయోగించుకోగలిగితే మన బాడీలో ఉండేటటువంటి 24 ఎమినో యాసిడ్స్ కూడా ప్రోధి చెందుతాయి అన్నది సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబడింది. గురుదేవుల యొక్క ఇక్కడ అది దేవ సంస్కృతి, ఇందులో గోమాత సర్వసుఖ ప్రదాత, గోరక్షణే దేశానికి రక్ష, ప్రకృతి పర్యావరణాల సంరక్షణ, గోమూత్రంతో సస్య రక్ష మందులు, ఆవు పేడ ఉత్తమ ఎరువు, ఆవు పాలు పెరుగు అమృత తుల్యాలు, గోమూత్రముతో మానవోపయోగకరమైన ఔషధాలు. ఇది ఎందుకు చెప్తున్నాము అంటే గో వధ ఆపాలి అని మీరు ప్రయత్నించకండి. దాని మూత్రము మొన్న సుబ్బారావు గారు చెప్తున్నారు, పాలు 1 లీటర్ ఎంత, హెరిటేజ్ పాలు, గోమూత్రము 1 లీటర్ 2500 అవుతుంది మీకు. ఇప్పుడు ఆవులు చెప్పుతాను, ఇక్కడ మామూలు కామన్ సెన్స్ ఆస్పెక్ట్, కానీ మీరు ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గోమూత్రము అనేటటువంటిది పవిత్రతకి చాలా ఇంపార్టెంట్, వీలైతే రోజు తీసుకోండి. అది సుబ్బారావు గారు ఇస్తున్న అర్కని అనుకోకండి. ఒక మంచి పనిని ఒక వ్యక్తి ప్రచారంలోకి తెస్తే అదే తప్పని వాడిని నెత్తి మీద పడితే మనం అంత మూర్ఖులం అన్నమాట. అంటే బంగారు గుడ్డనిచ్చే బాతుని ఏం చేసుకుంటూ ఉంటాం మనం, ఆ పని చేయకండి. కానీ దీనిని కనుక మనం సవ్యంగా ప్రపంచానికి అందజేయగలిగితే, ఈ అర్కని సవ్యంగా కనుక ప్రపంచానికి అందజేయగలిగితే మానవ జాతికే మేలు చేయటం కాదు, పృథ్వీ మాతకు కూడా మనం మేలు చేయగలుగుతాం. ఇంకోటి ఏంటమ్మా ఇది, టైం ఉందామా, సరే సరే. ఇప్పుడు సకల దేవతా స్వరూపం ఎవరు అని చెప్పుకుంటాము అంటే గోమాత. ప్రతి వాళ్ళు ఇంట్లో ఆవును పెట్టుకుని ఆవు సేవ చేస్తే చాలా మంచిది, ఇది ఒప్పుకుంటారు మీరు? సుసత్యత వచ్చండి ఎంతమంది, రైట్. కానీ ప్రతి వాళ్ళు ఆవును పెట్టుకుని సేవ చేయటం అనేది ఫ్యాక్ట్స్ లో ఉన్న వాళ్ళకి కుదరదు. వాళ్ళు ఏం చేయాలంటే దేవస్థాపన చేయాలి, ఇది చేయగలరు కదా, రైట్. చెప్తాను చెప్తాను. కానీ దేవస్థాపన కేవలం ఆవు మాత్రమే కాదు, ఈ దేవస్థాపనలో ఆవు వెనకాతులు ఉన్నటువంటి చేతనత్వం. కృష్ణుడుని మీరు ఆవు లేకుండా ఊహించలేరు. ఊహించండి కృష్ణుడిని, చక్రధారి కృష్ణుడు మనకు నచ్చడు. వాడు మహాభారత యుద్ధం చేస్తే చేసి ఉండొచ్చు కాక, కానీ మనకి కావాల్సింది ఎవడు, అర్థమవుతుంది కదా. అంచేత ఈ ఆవు అనేటటువంటిది, గో అనేటటువంటి పదము సూర్యకిరణాలకి వర్తింపజేశారు వేదాలలో. గో అనేటటువంటి పదానికి 178 అర్థాలున్నాయి చేతనత్వంలో. కాస్త ఈ చేతనత్వంలోని అర్థాలు మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా గో అనే పదానికి విలువ అర్థం చేసుకోండి. ప్రతి జంతువు కూడా ఒక చేతనత్వానికి ప్రతీక వేదాలలో. ఎద్దు దేని ప్రతీక, ధర్మము. గాడిద దేని ప్రతీక, గాడిద చాకిరీకి ప్రతీక, అంతే కదా. అశ్వము మనస్సుకి ప్రతీక, శక్తికి ప్రతీక. ఇన్ని మోడర్న్ టెక్నాలజీ డెవలప్ అయినా హార్స్ పవర్ అని అంటాం ఇప్పటికీ కూడా, శక్తి ఎప్పుడైనా కావాలి అంటే యూ టాకింగ్ హార్స్ పవర్స్. మనం ఆ చేతనత్వాన్ని మార్చలేము మనం. సూర్యుడి యొక్క చేతనత్వానికి భూమి మీద ప్రతీక ఆవు, అది గుర్తు చేసుకోండి. మీరు ఎప్పుడైనా సూర్యచేతనత్వానికి భూమి మీద ప్రతీక ఆవు, భౌతిక ప్రతీక. అంటే ఆవు సూర్యుడు కాదు, కానీ సూర్యుడు యొక్క చేతనత్వానికి ప్రతీక. అశ్వము మనస్సు కాదు, కానీ మనస్సు యొక్క చేతనత్వానికి ప్రతీక. గుడ్లగూబ ఎందుకు? గుడ్లగూబల్లో ఉన్నటువంటి చాలా గొప్పతనం ఏంటి అంటే, మామూలు వ్యక్తికి దీంట్లో లాభం ఉంది అని కనిపించదు, చీకట్లో ఉంటుంది. అర్థమైనా? గుడ్లగూబలో ఉన్నటువంటి ఇంకోటి ఏంటి అంటే, నువ్వు ఎన్ని పొరలైనా వేసేయి ఆకుతో ఆహారం కింద పెట్టి అది పైనుంచి చూసి పట్టేసుకుంటుంది, దాన్ని తవ్వేసి. గుడ్లగూబలో ఉన్నటువంటి ఆ యాంగిల్ డబ్బున్న వాడికి అవసరమా కాదా? ఇట్ ఈస్ అ వెహికల్, హీ షుడ్ నో అంత చీకటిగా ఉన్న చోట ఇక్కడ లాభం ఉంది అని వాడు గుర్తించగలగాలి. పృథ్వీలో ఎన్నో పొరలు లోపల ఉన్నటువంటి దాన్ని ఆహారం ఉందనుకోండి, మీరు ఎక్స్పెరిమెంట్ చేశారు సైంటిస్ట్ ఇది గురువు గారు. చేతన్ అచేతన్ సూపర్ చేతన్ అని ఒక ఖండం ఉంది వాంగ్మయలు, అందులో ఉన్నాయి ఇవంతా కూడా. ఏది కూడా ఆయన వదలలేదు. నాకు గురువు గారి మీద ఒకటే కోపం ఏంటి అంటే, ఆయన ఇది వదలలేదు మిగతా వ్యక్తికి, కానీ నాకు ఒకటే ఆనందం ఏంటంటే ఆయన హిందీలో రాశాడు, నేను తెలుగులో చెప్పాలి. సో ఐ హ్యావ్ దట్ వైస్. ఏ మాట వచ్చినా ఎక్కడో అక్కడ డీటెయిల్డ్ గా చెప్తాడు ఆయన, డీటెయిల్డ్ గా ఇదంతా అందులో చెప్పింది చెప్తున్నాను. అదంతా చేసిన తర్వాత ఆయన ఒక నిర్ధారణకు వచ్చాడు, భారతదేశం బాగుపడాలి అంటే మొట్టమొదట హిమాలయాల గురించి భారతీయులకి తెలియాలి. దేవాత్మ హిమాలయ ఇక్కడ ఒక యూనివర్సిటీకి అఫిలియేటెడ్ కాలేజీ ఉంది. ఆ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనుకుందాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎక్కడుంది? ఇంగ్లాండ్ లో ఉంది. ఇక్కడ దానికి అఫిలియేటెడ్ కాలేజీలో మీరు చదువుతున్నారు, మీకు డిగ్రీ ఎక్కడి నుంచి వస్తుంది? డౌట్ లేదు కదా. అంచేత ఆధ్యాత్మికత ఎక్కడ నుంచి మీకు డిగ్రీ వచ్చినా ఎక్కడి నుంచి వస్తుంది? హిమాలయాల నుంచి వస్తుంది. ఈ పాయింట్ మనం మర్చిపోయాం. మనం హిమాలయ యాత్రకు వెళ్తాం, యమునోత్రి గంగోత్రి చార్ధామ్ యాత్ర ఏంటని, బద్రీనాథ్ కేదార్నాథ్ చార్ధిని ఘూమ్కే ఆ యాత్ర. నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కాశీ చూడటానికి వచ్చేవాళ్ళు మా బంధువులు ఆంధ్ర నుంచి. వచ్చాక యూనివర్సిటీ కూడా వచ్చేవారు, చూసేవాళ్ళు ఎంత బాగుందో యూనివర్సిటీ అనేవారు, వెళ్ళిపోయేవారు. యూనివర్సిటీ డిగ్రీ వస్తుందా? నీకేమర్థమైంది? యూనివర్సిటీ చాలా బాగుంది, నువ్వు గంగోత్రికి వెళ్ళాలంటే ఏం సాధనలు చేసుకుని వెళ్ళాలి? మర్చిపోయాను. యమునోత్రికి వెళ్ళాలంటే ఏం సాధనలు చేసుకుని వెళ్ళాలి? మర్చిపోయాం. బద్రీనాథ్కి వెళ్ళాలంటే ఏం సాధనలు చేసుకుని వెళ్ళాలి అనేది మర్చిపోయాం. దీన్నే గురువు గారు ఐదు భాగాలుగా విభజించారు. మామూలుగా ఆధ్యాత్మిక విద్యను ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, ఈ ఐదు ఆధ్యాత్మిక విద్య యొక్క ఆధారాలు. అంటే ఆధ్యాత్మిక విద్య నువ్వు నేర్చుకుంటున్నప్పుడు ముందు ఋషిగా ఉండాలి. ఋషి నుంచి నీ నెక్స్ట్ స్టేజ్ ఏది? మహర్షి. మహర్షి తర్వాత నెక్స్ట్ స్టేజ్ రాజర్షి, తర్వాత నెక్స్ట్ స్టేజ్ బ్రహ్మర్షి, తర్వాత తమాషా. ఇక్కడ కూడా మన గురువు గారు కొంచెం మనకేం ఛాన్స్ ఇవ్వలే. ఆయన వాంగ్మయంలో ఒక చోట ఏం రాశారంటే, ఈ జన్మలో నేను దేవర్షిని అయిపోయాను. చాలా విచిత్రమైనటువంటి క్యారెక్టర్ ఆయన. ఇప్పుడు ఈ కుక్కలు వీటి చేతనత్వం గురించి రాయాలంటే ఓ బుక్, బుక్ అంటే ఏ పేజీలు ఉంది అక్కడ, ఏ ఫోర్ సైజులో. ఋషుల గురించి అంటే అందులో ఒక బుక్ ఉంది, కానీ ఆ బుక్ పేరు ఋషులని పేరు చెప్పలేదు. తీర్థ సేవన్ క్యూర్ కైసేలు ఉంది ఇదంతా కూడా. తీర్థాలు మనం ఎందుకు వెళ్తాం? దేవస్థాపన గురించి చెప్తే చెప్తున్నాను, నేనేం కంగారు పడకండి, నేను ఏం చెప్పబోతున్నాను అని. దేవస్థాపనలో మొట్టమొదటిది ఏంటి అంటే, దేవతల గురించి మనకి అందజేసినటువంటి వ్యక్తులు ఋషులు. ఎలక్ట్రిసిటీ గురించి ఎవరు చెప్పాడు? ఎలక్ట్రికల్ ఇంజనీర్ చెప్తారు. సౌండ్ గురించి ఎవరు చెప్తాడు? సౌండ్ ఇంజనీర్ గురించి చెప్తాడు. ఋషిత్వం గురించి ఎవరు చెప్తారు? దేవాత్మ హిమాలయాలలో ఉన్నటువంటి ఈ ఇంజనీర్స్ చెప్తారు. గురువు గారు దేవ సంస్కృతి దిగ్దర్శన్ అని ఒక అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ తయారు చేశారు. నేను ఇక్కడ వాళ్ళని అడిగాను కూడా హైదరాబాద్ వాళ్ళని తయారు చేయమని. కానీ గాయత్రి పరివార్తో వచ్చాక నాకు ఒక చిన్న లిటిగేషన్ ఏంటి అంటే, నువ్వు రేపు చేయాలని లేకపోతున్నా, లేకపోతే వీళ్ళని రేపు చేయనేవాడిని అయిపోయేది. దేవ సంస్కృతి దిగ్దర్శన్, దేవ సంస్కృతిని మొత్తము మీరు ఎలా చూపిస్తారు అనేది ఇందులో ఉన్నది. మొత్తము హిమాలయాలలో ఉన్నటువంటి దేవాత్మలతో ప్రతిరోజు నీకు సంబంధం పెట్టుకునేటటువంటి బొమ్మ ఇది. నీ చిన్ననాటి ఫోటో ఏదో ఉందనుకోండి, గుర్తొస్తుందా అంత ఆ మూడు ఆ ఎమోషన్స్? దీనికి గురువు గారు దీని సాధనకి బేసిస్ లో శాంతి కొంచ్ గంగాకి గో హిమాలయకి ఛావ్, అర్థమవుతుందా? అది నోట్తో అంటాం కాదు, యూ షుడ్ ఫీల్ యాజ్ ఇఫ్ యు ఆర్ దేర్. ఆ ఫీలింగ్ తెచ్చుకోవడానికి ఈ హిమాలయాలు మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. దేవాత్మ హిమాలయాల యొక్క సంతతి మనము. ఈసారి మీరు గంగోత్రి యమునోత్రికి వెళ్తున్నప్పుడు ఇలా పింగళ నాడీల గురించి అక్కడ చెప్పబడుతుంది అన్నది మీకు తెలియదు. గంగా ఇలా, యమున పింగళ. అంచేత ఈ పింగళా సర సాధన ఎలా జరగ, అది ఆ దేవ సంస్కృతి దిగ్దర్శనంలో ముఖ్యంగా గురువు గారి యొక్క ఆత్మకథలో ఎందులో ఉందమ్మా చాప్టర్స్ 12 and 13? వాట్ ఎవర్ ఇట్ ఈజ్ గురువు గారి యొక్క ఆత్మకథలో ఆ 18th చాప్టర్ లోనూ ఎక్కడో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయన్నది హిమాలయాన్ని మీరు చూసుకోండి. చూస్తే మొట్టమొదట మీకు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటి అంటే సవితా ఉపాసన. గురువు గారు ఇప్పుడు కూడా హిమాలయాలని మీరు ఎలా ఊహించుకోమంటాడు, సూర్యోదయం అవుతున్నట్టు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీకు మీ మనస్సులో ఉన్నటువంటి బ్రెయిన్ కి హిమాలయాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. మీరు కనుక మీ బ్రెయిన్ ని ఫోటో తీసి అక్కడ సల్కీ అండ్ గైరీ అంటారు తెలుసా, బ్రెయిన్ మామూలుగా ఉండదు, ముడతబడి ఉంటుంది. లోయలు ఉంటాయి, కొండలు ఉంటాయి. ఆ కొండలు లోయలు దేనికి ప్రతీక అంటే, అంచేత ఈ సూర్యుడు ఎక్కడ ఉదయించాలి, మన శిరస్సులో ఉదయించాలి. అంచేత గురువు గారు ఆత్మ నిర్మాణము కొరకు మీరు సాధన చేస్తున్నప్పుడు మీ ఆజ్ఞ సహస్రాల చక్రం మధ్య సూర్యోదయం జరుగుతున్నట్టు భావించుకోండి. అక్కడ మొదటి పాయింట్ నియమిత గాయత్రి ఉపాసన. గాయత్రి ఉపాసన చేస్తే చాలా మంచిది, కానీ మేము హిమాలయాలతో లింకప్ అయి చేస్తే ఏంటమ్మా? గురువు గారు చేసినటువంటి ఆ హిమాలయ యాత్రలో ఆయన ఏ సాధనలో ఎక్కడెక్కడ చేశారు అనేది ఇక్కడ ఉన్నది. తర్వాత యుగంధర్ గారిని అడిగితే మీకు ఆ డీటెయిల్స్ ఇస్తారు. నదులతో సహా ఉంది అక్కడ. నిన్న నేను మీకు టానీ నేడర్ అనే బుక్ లో మన శిరస్సులోనే అయోధ్య ఎక్కడుంది, శివుడు ఎక్కడున్నాడు, వినాయకుడు ఎక్కడున్నాడు అంతా చెప్పాను కదా. ఇదంతా దేనివల్ల వస్తుంది మీకు? నియమిత గాయత్రి ఉపాసన. ఈ నియమిత గాయత్రి ఉపాసన చేస్తే మీకు వచ్చేదేంటి, ఆత్మశక్తి అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే కుటుంబాలలో మంచి సంస్కారాలు ప్రోడ్యూస్ చేయాలి. కుటుంబాలలో మంచి సంస్కారాలు ప్రోడ్యూస్ చేయాలి. సంస్కరింపబడుట అనేది కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. మీరు వద్దు నామా శుద్ధత అందరికీ సంగతి చేసుకోండి, మనుషులు కడ్డొస్తే అట్ట. మీరు ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకి హరివంశ పురాణంలో 48 సంస్కారాల గురించి చెప్పబడుతుంది. 48 సంస్కారాలు మనం ఎక్కడ చేసుకుంటాం, 32కి తగ్గింది. 32 ఎక్కడ చేసుకుంటాం మనం, చివరికి 16 సంస్కారాలకి తగ్గింది. కానీ సంస్కారము అంటే తక్షణము మీలో వచ్చే మార్పు అన్నది గుర్తుంచుకోండి. యు హ్యావ్ టు చేంజ్ ఇమీడియట్లీ. తక్షణం మీలో వచ్చేటటువంటి మార్పుని సంస్కరింపబడుట అంటారు. నాకు తెలిసి ఇప్పుడు కరెక్ట్ గా తక్షణం మనలో వచ్చేటటువంటి మార్పు ఒక వివాహ సంస్కారంలోనే వస్తోంది. ఇప్పుడు అది రావటం లేదు. ఇంకేత పెళ్ళయింది, పెళ్ళవగానే అంతవరకు పెద్దగా పరిచే లెట్ అస్ హోప్ ఇట్ ఈస్ నాట్ ఎ లవ్ మ్యారేజ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. పెద్దలు కుదిర్చిన మ్యారేజ్ చేస్తే అప్పుడు అంతవరకు ముఖపరిచయం లేనటువంటి వాళ్ళు ఏమవుతారు, భార్యాభర్తలు అవుతారు. భార్యాభర్తలు అయిపోయిన తర్వాత ఇటు కొంతమంది అటు కొంతమంది మంది ఏమవుతారు, బంధువులుగా మారిపోతారు. ఎన్ని రోజుల్లో మారుతారు? క్రమక్రమంగా మిల్లిమిల్లిగా మారుతారా? తక్షణం మారుతారు. ఈ మార్పు 2 రోజులు ఉంటుంది. ఈ సంబంధాలు ఎన్నాళ్ళు ఉంటాయి? లైఫ్ లాంగ్ ఉంటాయి. సంస్కారం అంటే అర్థమైందా? ఈ సంబంధ బంధవ్యాలు ఉన్నాయి, రిలేషన్షిప్స్ ఉన్నాయి. భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఒక లైఫ్ కాదు, లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఉంటుంది. అందుకే రామాయణంలో రాముడు సీతని చూశాక సీత అందంగా ఉందనుకుంటాడు. అనుకోగానే ఏమంటాడో తెలుసా? ఖచ్చితంగా ఇది పూర్వజన్మ సంస్కారమే, అందువల్ల నా మనస్సు చెదిరింది. కానీ లేకపోతే మనస్సు చెదరదు. 2 సంస్కారాలు కనుక మీరు చేయించగలిగితే కుటుంబాలలో చాలు. 1 వివాహ దినము, 2వది ఇంటింటికి వెళ్లి మీరు చేయించాలి. 1 to 5 అని చెప్పామే, కబుర్లు చెప్తే సంచిత సంస్కారాలు ఏం పోవు. మీరు పేరు నోట్ చేసుకోవాలి, 1 వారం ముందు వాళ్ళకి చెప్పాలి. వాళ్ల దగ్గరికి వెళ్ళాక ఈ బర్త్డే సంస్కారాలు మీరు చేయించేస్తున్నప్పుడు వాళ్ల టైంకి అనుగుణంగా చేయించాలి. నేను 3.5 గంటల పాటు చేస్తాను, 2వ రోజు వాళ్ళు మంది పిలవరు. అసలు మనం ఈ దారి మట్టు వస్తున్నాం అనుకోండి, వాళ్ళు అలా వెళ్ళిపోతారు. అంచేత వాళ్లకున్నటువంటి టైము, వాళ్లకున్నటువంటి దాంతో ఆ సంస్కారాలు చేయించేటటువంటి టాక్టిక్. నేను మొట్టమొదట ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్ టు టీచ్ కెమిస్ట్రీ అన్నాను. నీ కెమిస్ట్రీ ఎవరికి కావాలయ్యా? లెర్న్ టాక్టిక్. పిల్లలు నా వరకు రాకపోతే చాలు, నువ్వు సబ్జెక్ట్ చెప్తావో చెప్పవో నాకు అనవసరం. యూ షుడ్ సీ దట్ ద స్టూడెంట్స్ డూ నాట్ కమ్ టు మీ, దే షుడ్ నాట్ ట్రబుల్ మీ. అంతే చెప్పాడు మా ప్రిన్సిపాల్ మొదటి రోజు సబ్జెక్ట్. అలాగే సంస్కారాల యొక్క ఈ మహత్యం నేను చెప్పినా, మీరు మనుషుల యొక్క 3 అర్థం చేసుకుని ఖచ్చితంగా మ్యారేజ్ డే, బర్త్డే సెలబ్రేషన్స్ మీరు చేసుకుంటూ ముందు మీరు పిలవాలి మీ బర్త్డేకి. మరి మా బర్త్డే 1 డిసెంబర్ అయిపోయిందంటే నెక్స్ట్ ఇయర్ 1 డిసెంబర్కి చేస్తాను అనొద్దు. అర్థమైందా? కామన్ సెన్స్ యూజ్ చేసుకుని. అంచేత కుటుంబాలలో మంచి సంస్కారాలు, ఈ బర్త్డే సెలబ్రేషన్స్, వివాహ దిన సంస్కారాలు ఖచ్చితంగా కర్మకాండ భాస్కరంలో ఎలా చెప్పబడి ఉన్నాయో, ఏ వస్తువులు ప్రయోగించమన్నారో అది ప్రయోగించి చేయండి. ఆల్టర్నేట్స్ కూడా ఉంటాయి. కానీ సర్వాభావే అర్థదాం సమర్పయామి, సింపుల్. ఓ మర్డర్ కేసులో ఒకడు ఇరుక్కున్నాడు, లాయర్ దగ్గరికి వెళ్ళాడు. బెబ్బెబ్బే అను, ఏమన్నా నేను నిన్ను బతికించేస్తాను. తెలుసు కదా ఈ స్టోరీ నీకు. సరే కోర్టులో గెలిచారు, లాయర్ ఫీజు అడిగాడు నీకు కూడా. అంచేత నువ్వు అక్షన్ సర్వాభావే అక్షతాన్ సమర్పయాన్ని నీకు బెబ్బెబ్బే గురువు గారి వైపు నుంచి. బీ సీరియస్ అబౌట్ ఇట్. మనం చేస్తున్న కర్మకాండ ఇట్ లుక్స్ సింపుల్ బట్ ఇట్ ఈస్ వెరీ 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 పవర్ఫుల్. అంచేత కర్మకాండ భాస్కరంలో చెప్పబడినట్టే మీరు చేయండి, విత్ కామన్ సెన్స్ అన్నాను కదా. వాళ్ళకంత టైం లేదనుకోండి, ముఖ్యమైనది ఏదో చేయండి. కానీ కావాల్సింది ఏంటంటే మనస్సులో మార్పు. ఓకే రండి. నిత్య స్వాధ్యాయం ఇది చాలా ఇంపార్టెంట్. నా సలహా మీకు చెప్పేది ఏంటి అంటే గురువుగారి ఆత్మకథతో మొదలెట్టండి. గురువుగారి ఆత్మకథతో మొదలెట్టకపోయిన వాళ్ళు ప్రజ్ఞావతార కథామృతం మీ జీవితం యొక్క బైబిల్ గా పెట్టుకోండి. గురువుగారు రాసినటువంటి 4 ఎస్సేస్ ఈ పుస్తకం ఇది. మొన్న ప్రణవ్ పాండ్యా గారు అక్కడ రిలీజ్ చేశారని. నా జీవన సాధన యొక్క అంతరంగ విశేషాలు జనవరి 1971 అఖండ జ్యోతిలో పడింది. అది షట్చక్ర జాగరణకు ఉపయోగపడుతుంది. నా దృశ్య జీవితం యొక్క అదృశ్య అనుభూతులు ఫిబ్రవరి 1971 అఖండ జ్యోతి. ఇది కూడా షట్చక్ర జాగరణకు అనుభూతి పడుతుంది. మొదటిది లోవర్ 4, మిగతాది పైన పైన. అర్థమైంది కదా? దాని తర్వాత విశ్వాసము, సందేహము, సమాధానము అన్నది ఫిబ్రవరి 1985. 71 తర్వాత 13 ఇయర్స్ గ్యాప్ ఉంది. 13 సంవత్సరాల తర్వాత ఆయన ఇది రాశాడు, విశ్వాసము, సందేహము, సమాధానము. దాని తర్వాత చమత్కారములతో కూడిన నా జీవన క్రమము మరియు దాని మర్మము మే 1985 అఖండ జ్యోతి. ఇది మీరు మీ బైబిల్గా పెట్టుకోండి. ఆయన జీవితము ఎలాగైతే విశ్వకర్మ జీవితముగా మారిందో మన జీవితాలు కూడా అలాగే మారుతాయి. దీన్ని మళ్ళా ఆయన డీటెయిల్డ్ గా తన ఆత్మగతిలో రాశాడు. ఇది స్వాధ్యాయానికి. స్వాధ్యాయం అంటే ఏంటో తెలుసా? చదవటం కాదు, స్వాధ్యాయనము. చదివింది నేను నా జీవితంలో ఎలా పెట్టుకున్నాను. చదివేశాను మాస్టారు అంటే కుదరదు, ఏం చేయాలి? ఈయన ప్రాక్టికల్ గా చెప్పాడు. అందులో ప్రాక్టికల్ టిప్స్ నేను బోల్డ్ కూడా చేశాను. మొత్తం మీద మీకు మొత్తం పుస్తకంలో 15-16 లైన్ల కంటే బోల్డ్ లేవు. అది ఎలా ఆచరణలో పెట్టాలో అన్నది మిగతా రాశాడు ఆయన. ఇది కాస్త ఇది దేని గురించి చెప్తున్నాను ఇక్కడ? నిత్య స్వాధ్యాయం గురించి. ఈ నిత్య స్వాధ్యాయం వల్ల మీకేమొస్తుంది? సదాలోచనలు, సత్కర్మ ఎలా చేయాలో తెలుస్తుంది, సద్వ్యవహారం తెలుస్తుంది. దీని తర్వాత చాలా సింపుల్ కానీ చాలా గొప్పదైనటువంటిది ఏంటి అంటే తులసి స్థాపన, సూర్య అర్ఘ్యదానము. తులసి పెట్టుకోవటం చాలా ఈజీ, దాన్ని ఉపయోగించుకోవటం చాలా కష్టం. తులసి వాతావరణంలో ఉంటే జాలంధరుడు అనేటువంటి రాక్షసుని విష్ణువు కూడా చంపలేకపోయాడు. మైథలాజికల్ స్టోరీస్ కావాలి. మన వనస్పతులలో అత్యంతమైనటువంటి శక్తి ఉంది అంచేత. కానీ తులసి ఉన్న చోట సూర్యుడు యొక్క అర్ఘ్యం ఇవ్వాలి మీరు. అంచేత మీరు గాయత్రి ఉపాసన చేసిన తర్వాత తులసి కోటిలో ఖచ్చితంగా నీళ్లు పోయింది. నీళ్లు పోస్తున్నప్పుడు భావన ఏముండాలి? టీ రెడీగా ఉందా, అర్ఘ్యం ఇచ్చేసాను, టిఫిన్ రెడీగా ఉందా అని అడిగితే ఏం లాభం లే. మిమ్మల్ని మీరు అర్పించుకోండి. అది సమర్పణ యోగం చాలా ముఖ్యం. ఉత్తిని అర్ఘ్యం చేస్తే సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. ఏమి చేయని వాళ్ళు ఇదైనా చేయండి ఓకే. కానీ ఇందాక నేను చెప్పానే, నా గురుదేవుడు చెప్పింది ఏంటి అంటే నీ పూర్వచించిన సంస్కారాలన్నీ పోయాయి, ఇంకా ఖచ్చితంగా నీ జీవితంలో అది రాదు. ఇది చేస్తే తులసి కోట దగ్గర ఎక్కువసేపు ఉండటానికి ట్రై చేయండి. ఒక వ్యక్తికి, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి జ్వరం అసలు ఎప్పటికీ కంట్రోల్ కావటం లే. కేవలము నేను సజెస్ట్ చేసింది ఏంటంటే తులసి ఆయన మంచం కింద పెట్టండి, పొద్దున్న ఒక గంట, సాయంత్రం ఒక గంట అని. 1 వీక్ లో లేచి కూర్చున్నాడు. తులసిని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. గురువు గారు అక్కడ ముందే ఆయన రాశాడు దాని మీద ఒక పుస్తకం. అంతేనమ్మా, అదంతా చూసుకుని చదువుకోండి. అంచేత ఈ 4 పనులు మీరు చేస్తే దాంతోపాటు ఈ 2 చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రజల శ్రద్ధ, ప్రకారి ప్రజ్ఞ. చెప్పాను కదా గురువు గారి గురించి చెప్పాలి అంటే మీరు కూర్చోండి, నేను చెప్తాను, సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ సజల శ్రద్ధ, ప్రకార ప్రజ్ఞ అనేటటువంటి దానికి ముందు ఒక మాట చెప్తాను నేను. ఈ 5 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఎలాగైతే మోడర్న్ ఎడ్యుకేషన్లో హై స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత రీసెర్చ్, అలాగే ఆధ్యాత్మిక జగత్తులో దేవాలయాలు, గురుకులాలు, ఆశ్రమాలు, ఆరణ్యకాలు, తీర్థాలు ఉంటాయి. ఇది 2 కనుక మీరు గమనించుకోగలిగితే మీరు ఆరణ్యకాల్లో ప్రవేశం వచ్చేస్తుంది అన్నది గుర్తుంచుకోండి. నేను పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చేస్తే 3 అవుతుంది. అంచేత ఇది ఇక్కడ పెట్టబడ్డా, ఇదేదో అలంకారం కోసం పెట్టబడింది, గురువు గారి యొక్క సమాధి అని మీరు మాత్రం అనుకోకండి. ఇవి 2 కనుక మీరు చేస్తే మీ తృతీయ నేత్ర జాగరణ జరుగుతుంది. ఎలా జరుగుతుంది, ఏమిటి అనేది మనం మెల్లమెల్లగా సాధనాత్మకంగా వివరాల్లోకి వెళ్దాం. ప్రతిరోజు దీనికి దండం పెట్టుకోండి. అర్థమైంది కదా? సజల శ్రద్ధ, ప్రకర ప్రజ్ఞ అంటే ఏంటి? బ్రెయిన్ కంట్రోలింగ్ ద హార్ట్. సజల శ్రద్ధ, ప్రకర ప్రజ్ఞ అంటే అర్థం అది. సాధారణంగా ఇప్పుడేం జరుగుతుందంటే హార్ట్ కంట్రోల్స్ ద బ్రెయిన్. నా అబ్బాయి అనేసరికల్లా చాలా మంచివాడు, పక్కవాడు అబ్బాయి అంటే వాడు చేసిందంతా తప్పే. హార్ట్ ఇస్ కంట్రోలింగ్ ఇట్. బ్రెయిన్ హార్ట్ ని ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది ఇది. దీనికి ఆధారభూతమైనటువంటి 2 వ్యక్తిత్వాలను గుర్తుంచుకోండి. శరీరాలను గుర్తుంచుకోకండి. శరీరాలతో ఆచార్య భగవతీదేవిగా గుర్తుంచుకోవద్దు. వాళ్ళ చేతనత్వాన్ని అర్థం చేసుకోండి. 1 శక్తి స్వరూపము, 2 ప్రజ్ఞాస్వరూపము. అర్థమవుతుంది కదా? మొన్న పరమానందజీ కూడా చెప్పారు కదా, గురువు గారికి కూడా శక్తి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మాతాజీ నుంచే వస్తుంది. ఇంకా ఆయనకే అక్కడి నుంచి శక్తి వస్తూ ఉంటే మరి మీకు అర్థమైంది కదా? కానీ వీళ్ళందరికీ ప్రేరణ అయినటువంటి ఈ మొత్తము ప్రపంచం యొక్క గవర్నర్స్ ని, మిలిటరీ హెడ్స్ ని, బిజినెస్ హెడ్స్ అని ఐదుగురు ఉన్నారు పంచవీరభద్ర సాధనలో, పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్, సైంటిస్ట్. వీళ్ళందరినీ కంట్రోల్ చేసేటటువంటి ఏకైక వ్యక్తి గురుదేవుల యొక్క గురువు గారు. అంచేత ఇది కనుక మీ దగ్గర ఉంటే ఏముందో అర్థమైంది కదా. అంచేత ఇవంతా మీరు ఇంటింటికి తీసుకువెళ్ళి రేపు డేట్ చెప్పడమ్మా, 14th or 15th అప్పటికి 5000 దేవస్థాపనలు అయిపోవాలి. అంచేత గబగబగబ దీక్ష తీసుకుని ఈ ఫోటోలు అన్ని మీరు తీసుకుని ఇంటింటికి స్థాపించేయండి. రాజలక్ష్మి గారు అండ్ ప్రజ్ఞామండలి అది మీకు అర్థమైంది కదా, చెప్పాల్సినంతా చెప్పానని అనుకుంటున్నాను నేను. ఓకే, అంచేత మళ్లీ మనము ఎంతమంది కలుస్తాం, 1008 ప్రజ్ఞామండల నామాంకిత ఏంటంటే దాన్ని డీటెయిల్స్ తో మీరు కనిపించాలి. జై గురుదేవ్.